ఫిలోమోనుకు వ్రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలోమోనుకు వ్రాసిన పత్రికని మనం ఒకసారి ఈరోజు ధ్యానించుకుందాం. సో ఒకటే ఒకటి అధ్యాయం ఉంది, ఒక 25 వర్సెస్ ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. కొద్ది మటుకు నేను చదువుతాను, శ్రద్ధగా వినడానికి ట్రై చేద్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుని తిమోతిను, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అఫియకును, తోటి యూదురైన అత్రిపునకు, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధులను నీకు కలిగి ఉన్న విశ్వాసము గూర్చి నేను విని నా ప్రాంతంలో నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమే నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అరణది కార్యాకార్య కావాలని వేడుకుంటున్నాను. సహోదరా, పరిశుద్ధుల హృదయంలో నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణ ఆనందమును ఆదరణయు కలిగింది. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహుధైర్యం కలిగినను. వృద్ధులను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను ప్రేమను పెట్టి వేడుకుంటా మరి మంచిదనుకుని నా బంధకముల్లో నేను కన్నా నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకుంటున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడైను. నా ప్రాణం వంటి వాడైన అతని నీ యొద్దకు తిరిగి పంపించున్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిఘాతను నాకు పరిచయము చేయు నిమిత్తము నా యద్దాతను మించుకుని వాళ్ళని ఇంటిని గాని నీవు ఉపకారము బలమైన చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనగా ఉండవాలను. నీ సమ్మతి లేక ఏమీ చేయటకు నాకు ఇష్టం లేదు. అతడి మీదట దాసుడిగా ఉండక దాసుని కన్నా ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమే ప్రభు విషయమే మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నటికే కాబోలు. అతడి కొద్ది కాలము నేను అడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినెల్లా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకును. అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏ రుణమైనను ఉన్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అవును సహోదరా, ప్రభువు నందు నీ వల్ల నాకు ఆనందము కలుగునేము. క్రీస్తు నందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహింపబడుతున్న నిరీక్షించున్నాను గనక నా నిమిత్తము బస సిద్ధము చేయము. క్రీస్తు యేసునందు నాతోటి ఖైదైన ఎఫ్రా, నా జతపానివారైన మార్కు, అరిస్టార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడయుండును గాక. ఆమేన్. ఒకసారిగా మనం ఈ యొక్క పత్రికను చూసినట్టయితే ఫిలోమోను అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఈ పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకం 60వ సంవత్సరంలో రాయబడినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. దీన్ని రాసిన వ్యక్తి క్రీస్తు రాయబారి అయినటువంటి అపోస్తలైన పౌలు. ఈ లేఖ రాస్తా ఉన్నప్పుడు పౌలు గారు మనకు తెలుసు మెయిన్ జైల్లో ఖైదీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క ఈ చాప్టర్ లో మనం చూసుకుంటే ముఖ్యంగా మూడు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకటి పౌలు, ఎవరికి లేఖ రాస్తున్నారంటే ఫిలోమోనుకి లేఖ రాస్తా ఉన్నారు. ఎందుకోసం ఈ లెటర్ రాస్తా ఉన్నారు అంటే ఒనేసిమస్ కోసం రాస్తా ఉన్నారు. ఒనేసేము అనేటువంటి ఒక వ్యక్తి కోసం పౌలు ఫిలోమోనుకి రిఫరెన్స్ రాస్తూ రిక్వెస్ట్ చేస్తూ లేఖ రాస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది ఈ లేఖ యొక్క బ్యాక్గ్రౌండ్. సరే, ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఒక మాటని మనం మరొకసారి చదువుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. 1:11, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇక్కడ ఒనేసేము కోసము పౌలు ఫిలోమోను చెప్తున్న మాట. అంతకు ముందు ఆయన ఒనేసిమస్ అనే మాటకు అర్థము ఉపయోగకరమైన అనే అర్థం అన్నమాట. కానీ ఒనేసిమస్ జీవితం ఎలా ఉంది అంటే పౌల్ని కలవడానికి ముందు ఉపయోగకరంగా లేదు, నిష్ప్రయోజనమైనది, యూజ్లెస్ గా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ యూజ్లెస్ గా ఉన్నటువంటి లైఫ్ కలిగినటువంటి ఒనేసిము ఏ విధంగా యూస్ఫుల్ గా అంటే ప్రయోజనకరమైనదిగా అయ్యను. ఒకప్పుడు ఎందుకు పనికిరాని వ్యక్తి, బానిసగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక దొంగతనం చేసి జైలుకి వెళ్ళినటువంటి ఒనేసిమకు జీవితము, సో తన జీవితం తనకి పనికిరాలేదు, ఇతరులకు పనికిరాలేదు. తను ఎప్పుడైతే పౌలుని కలిశాడో పౌలు ఎందుకు పనికిరాని వ్యక్తి యొక్క జీవితాన్ని పనికొచ్చే వ్యక్తి జీవితంగా మార్చాడనమాట కొన్ని విషయాల ద్వారా. సో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. సో యూజ్లెస్గా ఉన్నటువంటి జీవితాల్ని యూస్ఫుల్గా మార్చాలి అంటే మనం ఏం చేయాలి? అక్కడ పౌలు ఏం చేశారు, సో మనం ఏం చేయాలి అనే విషయాలు కూడా మనం ఈ యొక్క లేఖ ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ కానీ మనం చూస్తే నిజమే, ఒనేసిము పేరైతే ఉపయోగకరమైన అని పెట్టుకున్నాడు, కానీ పేరుకు తగ్గట్టుగా జీవితం అనేది లేదు. చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తామండి, చాలా మంచి మంచి పేర్లు మనం పెట్టుకుంటా ఉంటాం, చాలామంది పెట్టుకుంటా ఉంటారు, కానీ పేరైతే చాలా అర్థవంతంగా ఉంటుంది, కానీ జీవితాలు మాత్రం అర్థవంతంగా ఉండవు. సో మరి ఆ జీవితాలు అర్థవంతంగా ఉండాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కానీ మనం చూస్తే ఈ యొక్క ఒనేసిమస్ ఎప్పుడైతే ఆ జైల్లోకి వెళ్ళాడో పౌలు కూడా అదే జైల్లో ఉన్నాడు. సో ఎందుకు పనికిరాని ఒనేసిమస్ ఒక జీవితాన్ని పౌలు ఏ విధంగా పనికొచ్చే జీవితంగా అర్థవంతమైన జీవితంగా మార్చాడు అనేది కానీ మనం చూస్తే, ఇక్కడ పౌలు ఉపయోగించినటువంటి మూడు విషయాల్ని చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒక ఫార్ములా ఉంది, అంటే యూజ్లెస్ విలోని యూస్ఫుల్గా మార్చేటటువంటి ఫార్ములా ఏది అంటే T³ అనే ఒక ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నాడు. T³ అంటే ఏంటంటే మూడు టీలు ఇక్కడ మనం ఒకసారి ఈరోజు ధ్యానించుకుందామండి. ఫస్ట్ టీ ఒకసారి కానీ మనం చూస్తే టైం. ఈ టైం గురించి కానీ ఆలోచిస్తే 4-7 వచనాలు కానీ మనం చూస్తే, ఇక్కడ టైం విషయంలో చూస్తే నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసుల సమస్త పరిశుద్ధుల నీకు కలిగి ఉన్న విశ్వాసం గూర్చి నేను విని. ఇక్కడ పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే, ప్రిజన్లో ఉన్నాడండి, ఖైదీగా ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, బయటకు వచ్చే వీలు లేదు, వెసులుబాటు లేదు, తనంతలు తను ఏమి ఓన్గా చేయడానికి లేదు. సో అలాంటి కండిషన్లో పౌలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, ఫిలోమోన్ కోసం విన్నాను అంటున్నాడు అనమాట. అంటే అలా విన్నాడు అంటే దానికి ముందు చాలా ఎఫర్ట్ పెట్టాడు అని అర్థం. అంటే ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, ఎవరి ద్వారా తను సంపాదించుకున్నాడు, కొంత తను ఏం చేశాడంటే టైంను వెచ్చించినట్టుగా చూస్తా ఉన్నాం. అంటే ఆ యొక్క వినడం కోసం టైం వెచ్చించాడు. సో నెక్స్ట్ వినేటటువంటి కార్యక్రమంలో ఆ ప్రాసెస్లో కూడా టైం వెచ్చించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ పౌలు టైంని ఇస్తా ఉన్నాడు. ఎవరికి? ఇతరులకి టైం ఇస్తా ఉన్నాడు. ఇతరుల కోసం తన టైంని వెచ్చిస్తా ఉన్నాడు. వినడమే కాదు, నా ప్రార్థన యందు నే నిమిత్తం విజ్ఞాపన చేయొచ్చు. సో పౌలు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ తన ప్రార్థనలో ఫిలోమోన్ కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటే మన ప్రార్థన కానీ మన విజ్ఞాపన కానీ లేకపోతే మన ఈ మన దేవుడు చేస్తూ ఉన్నప్పుడు మ్యాక్సిమము 100 శాతానికి 90% మన విషయాలే ఉంటాయి, ఎక్కువ శాతం. సో రిమైనింగ్ ఒక 10% ఇతరుల కోసం ఉంటాయేమో వ్యక్తిగత ప్రార్థనలో మనం చూస్తూ ఉంటే. కానీ ఇక్కడ పౌలు చూస్తూ ఉన్నప్పుడు ఆ వినడానికి టైం ఇచ్చాడు. సో నీ నిమిత్తము కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను. ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు? జైల్లో ఉండి కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. విజ్ఞాపన చేయడమే కాదు, థ్యాంక్స్ అనమాట, కృతజ్ఞతాస్తుతులు కూడా దేవుడికి ఫిలోమోను నిమిత్తము చెల్లిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఇవన్నీ చేయడానికి అతను దేవుడి దగ్గర కొంత సమయాన్ని స్పెండ్ చేస్తున్నాడు. క్రీస్తుని బట్టి నీ అందున్న ప్రతి శ్రేష్ఠమైన వరం విషయమే అనుపూర్వకంగా ఎరుగుట వల్ల ఇతరులని విశ్వాసం పాలువారట కార్యకారం కావాలని వేడుకుంటున్నాను. వింటున్నాడండి. నెక్స్ట్ విజ్ఞాపన చేస్తున్నాడు పౌలు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. ఎంత చక్కని ఆ విషయాలు ఇక్కడ మనం పౌలు గురించి చూస్తా ఉన్నాం. అంటే ఇతరుల గురించి దేవుని సన్నిధిలో పౌలు తన సమయాన్ని ఏ విధంగా వెచ్చిస్తున్నాడో అనేది మనకి చాలా క్లారిటీగా. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడైనా కూడా యూజ్లెస్గా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి పట్ల మనం ఇచ్చేటటువంటి టైము, దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి గురించి పెట్టే టైం కావచ్చు, ఆ వ్యక్తి పట్ల మనం స్పెండ్ చేసే టైం కావచ్చు, ఈ టైము ఆ వ్యక్తిని కొంతవరకు కదిలించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పౌలు కూడా ఫిలోమోను గురించి టైము దేవుని సన్నిధిలో వెచ్చిస్తున్నాడు, సైమల్టేనియస్గా ఒనేసిముతో కూడా కొంత టైం స్పెండ్ చేశాడు అనేది కూడా మనం గమనించాలి. ఆయన ఖైదీగానే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళడం కానీ, సో ఆయనతో మాట్లాడడం కానీ, సో ఆయన దగ్గర కూర్చొని ఆయన బాధ వినడం కానీ, ఇవన్నీ ఏంటివి అంటే తనకు ఉన్నటువంటి టైంని ఇతరులకి వెచ్చించడం గురించి మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఒక టైం విషయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఇది టాపిక్ కానీ మనం చూస్తే ఇతరుల గురించి వ్యక్తిగతంగా, సో గ్రూప్ యాక్టివిటీస్ మనం చేస్తాము, టైము ఇవ్వచ్చేమో, కానీ వ్యక్తిగతంగా పర్సన్ టు పర్సన్ స్పెండ్ చేసే టైము చాలా వాల్యుబుల్. నేటి దినాల్లో ఎంతోమంది ఎన్నో బాధలతో ఉంటా ఉన్నారు, బయటికి బాగుంటున్నారేమో కానీ ఇంటర్నల్గా కదిలిస్తే చెప్పుకోవడానికి ఎవరు లేరు, వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు, మెకానికల్ లైఫ్ మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకసారి కానీ నేను నా యొక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. నేను హైందవ కుటుంబంలో పుట్టాను, సో నేను ఒక్కరిదాన్ని రక్షింపబడ్డాను. నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు నేను కాలేజ్కి వెళ్ళే వేలు ఒక ఇంటి ముందు నుంచి కాలేజ్కి వెళ్ళాలి ప్రతిరోజు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ ఒక హౌస్ ముందు నుంచి వెళ్తూ ఉన్నాను. ఆ హౌస్ ఒక విశ్వాసుది, ఆమె జస్ట్ 10th class అండి, 10th class ఫెయిల్ అక్క, హౌస్ వైఫ్. ఆమె జస్ట్ ఏం చేస్తూ ఉండేదంటే, నేను మార్నింగ్ స్కూల్కి కాలేజ్కి వెళ్ళే వేలో మార్నింగ్ నిలబడేది ఇంటి ముందు, మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఈవినింగ్ కూడా ఇంటి ముందు నిలబడి నా వైపు చూసి స్మైల్ ఇచ్చేది. నాకు అనిపించేది ఆమె ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆమెకు తెలియదు. ప్రతిరోజు కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్ వెళ్ళడం జరిగింది. నేను అనుకునేదాన్ని మనసులో, ఈమెకి ఏమైనా అయిందా, ఈమె అసలు కరెక్ట్గానే ఉన్నారా, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు అనుకునేదాన్ని. కానీ తర్వాత నాకు ఆ విషయం తెలిసింది, అక్క నాతో షేర్ చేసింది, అమ్మ నువ్వు నా మా ఇంటి ముందు నుంచి వెళ్తా ఉన్నప్పుడు నిన్ను చూస్తే అర్థమైంది ఒక హైందవ కుటుంబానికి చెందిన వ్యక్తివని. నేను నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, నేను పెద్దగా బయటికి వెళ్ళి ఏమి చేయలేను, కానీ నా ఇంటి ముందు నుంచి ఒక అమ్మాయి మాత్రం వెళ్తుంది ప్రభువా, సో ఈ అమ్మాయిని రక్షించు అని ప్రతిరోజు నేను ఉదయం వెళ్ళినప్పుడు, సాయంత్రం వెళ్ళినప్పుడు, వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఇంట్లోకి వెళ్ళి నీ కోసం ప్రార్థన చేసేదాన్ని. నువ్వు రక్షింపబడ్డానికి నేను 3 సంవత్సరాలు ప్రార్థన చేశాను, నువ్వు డిగ్రీ ఫైనల్ ఇయర్లో రక్షింపబడ్డావు, నేను 3 సంవత్సరాల నుంచి నీ కోసం ప్రార్థన చేస్తా ఉన్నాను అని ఆమె చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి కూడా మనం చూస్తే ఆమె దేవుడి దగ్గర నా గురించి స్పెండ్ చేసిన టైము ఎట్లా ఉపయోగమైందంటే, నా జీవితానికి అది ఒకప్పుడు నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని, కానీ రక్షింపబడిన తర్వాత నా జీవితము ఎంతో ఉపయోగకరంగా మారింది. ఆమె పెట్టే టైం, ఆమె హౌస్ వైఫే, బయటకు ఎక్కడికి వెళ్ళలేదు, ఆ పెద్దగా ఏమో మాట్లాడే టాలెంట్స్ కూడా ఏం లేవు, కానీ దేవుడి దగ్గర ఆమె ఇతరుల గురించి, ఆత్మల గురించి ఇచ్చే టైము అది దేవుడు బ్లెస్ చేశాడు. సో కాబట్టి వ్యక్తిగతంగా కానీ మనం చూస్తే, ఈ వ్యక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేసే సందర్భం కానీ, ఇతరుల యొక్క విషయాలు వినే సందర్భం కానీ, ఇతరుల గురించి మనం దేవుడి దగ్గర వేడుకొని విజ్ఞాపన చేసేటటువంటి సందర్భాలు కానీ మన జీవితాల్లో ఉన్నాయా? సో టైం ఇవ్వాలి అని చెప్పేసి ఒక మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండో విషయం గురించి కానీ మనం అబ్జర్వ్ చేస్తే, రెండో టీ కానీ మనం అబ్జర్వ్ చేస్తే, అది టాలెంట్. సో దేవుడు మనందరికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ కానీ టాలెంట్స్ కానీ ఇచ్చాడు. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఏమీ ఇవ్వలేదు అనడానికి లేదండి, ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక టాలెంట్ ఉంది. ఈరోజు మన ఆరాధనలో సిస్టర్ ఎంతో చక్కని స్వరముతో దేవుణ్ణి ఆరాధించారు, ఇట్స్ ఎ గిఫ్ట్. సో ఇది టాలెంట్. ఆ సింగింగ్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక టాలెంట్గా మనం చూడొచ్చు. సో ఈ కొన్ని విషయాల్లో మనం ఆ టాలెంట్ విషయాల్లో కొన్ని అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మంచిగా పాడడం అనేది ఒక రకమైన టాలెంట్ దేవుడు మనకిచ్చింది. అలాగే కొంతమంది కమ్యూనికేషన్ విత్ అదర్స్, ఈజీగా ఇతరులతో సంబంధాలను ఏర్పరచుకోవడంలో చాలా చక్కని టాలెంట్ ఉంటుంది. వాళ్ళు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, కానీ చాలా చక్కగా మాట కలుపుతారు, ఈజీగా వాళ్ళతో మాట్లాడతారు. కొంతమంది ఈజీగా ఫ్రెండ్షిప్ కూడా చేసుకుంటా ఉంటారు. కొంతమంది హెల్పింగ్ నేచర్, ఎవరో ఏంటో తెలియకపోయినా కూడా హెల్ప్ చేయడానికి ముందుంటారు అన్నమాట. కొంతమంది ఒక్కసారి పరిచయమైన వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టకన్నా అదే రిలేషన్ని మెయింటైన్ చేసుకునేటువంటి కెపాసిటీని కలిగి ఉంటారు. ఇంకా కానీ మనం చూస్తే కొంతమంది చక్కని రైటర్స్ ఉంటారు, ఆర్టికల్స్ కానీ చిన్న చిన్న స్టోరీస్ కానీ దేవుని గురించి కొన్ని విషయాలు రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఇక చూస్తే పర్సనల్ ఇవాంజలిజం, చాలా చక్కగా వ్యక్తిగతంగా సువార్త అందించే టాలెంట్ కూడా చాలా మందికి ఉంటదన్నమాట. ఇంకా కానీ మనం చూస్తే కౌన్సిలింగ్, చాలా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు, సమస్యలు ఉన్న వాళ్ళని చక్కగా కౌన్సిల్ చేసి వాళ్ళకి మంచి సలహాలు కూడా ఇస్తారు. కొంతమంది మెంటరింగ్, మెంటర్ చేస్తారన్నమాట, దేవుళ్ళో ఎదిగే క్రమంలో కావచ్చు, ఎట్లా కొన్ని విషయాలు అనే విషయంలో కూడా ఉంటుంది. కొంతమంది లైఫ్ స్టైల్ ఇవాంజలిజం, వాళ్ళు ఏమి నోరిప్పరండి, వాళ్ళ జీవితం ద్వారా వాళ్ళు కొంతమందిని ఆకట్టుకుంటారన్నమాట. కొంతమంది చాలా చక్కగా టెస్టిమోనీస్ని షేర్ చేస్తారు, చాలా సింపుల్గా. సో కొంతమంది ఏం చేస్తారంటే క్రియేట్ ఆపర్చునిటీ, అంటే అవకాశాలని వెతుక్కుంటారు ఏ విధంగా గాస్పల్ చెప్పాలి అనేది. సో ఇవన్నీ కూడా దేవుడు ప్రతి ఒక్కరికి, కొంతమందికి కుకింగ్, హౌస్ వైఫ్ అయితే ఎక్సలెంట్ గిఫ్ట్ అనమాట. సో కుకింగ్ అనమాట, ఈ కుకింగ్ కూడా చాలాసార్లు ఇది కూడా నాకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. మంచిగా టేస్టీగా ఫుడ్ వండి పెట్టడం, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు విద్యార్థులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ నీడ్స్ ఇవ్వడం, వాళ్ళు చక్కగా సాటిస్ఫై అవ్వడం, తర్వాత వాళ్ళకి దేవుని ప్రేమ గురించి చెప్పడం, ఇది ఒక గిఫ్ట్ అనమాట. సీ కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా కొన్ని గిఫ్ట్స్, కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు. ఆ టాలెంట్స్ విషయంలో మనం ఎలా ఉన్నాము అనేది కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ టాలెంట్స్ ని దేవుని కోసం ఉపయోగిస్తూ సైమల్టేనియస్గా ఇతరులను దేవుని దగ్గరికి నడిపించే క్రమంలో కూడా ఉపయోగిస్తున్నామా? ఇప్పుడు ఆరాధనలో పాడడం ఓకే, ఆరాధనలో ప్రార్థన చేయడం ఓకే, ఆరాధనలో వాక్యం చెప్పడం ఓకే, కానీ బయట విషయాల్లో కూడా మనం చూసుకున్నట్టయితే అదేటటువంటి టాలెంట్ను దేవుని నమ్మని వ్యక్తులు, సో నశించిపోతున్న వ్యక్తులు, ప్రయోజనం లేని వ్యక్తులకి అవి ఉపయోగించి మనం దేవుని దగ్గరికి తెచ్చేవారుగా కూడా మనం ఉంటున్నామా అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకుందాం. సో ఆపర్చునిటీస్ని మనం వెతుక్కోవాలి. ఏ విధంగా గాస్పల్ చెప్పాలి, అవకాశం ఎట్లా వస్తుంది? ఒకసారి నేను ఒక హైందవ కుటుంబానికి వెళ్లాల్సి వచ్చింది. అలా మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు. సో మ్యారేజ్కి ఇన్వైట్ చేసిన తర్వాత మేము ఎందుకో కొంచెం అప్పుడు కొంచెం వేరే ప్లేస్కి వెళ్లాల్సి వచ్చి మిస్ అయ్యాం. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇంటికి మేము ఒక గిఫ్ట్ తీసుకొని నేను సింగిల్గా వెళ్లాల్సి వచ్చింది. ఆ లోపల ఒక ఆమె ఉన్నారు. సో ఆమె ఏం చేస్తా ఉన్నారంటే నా ఆల్బమ్ తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు. ఫోటో ఆల్బమ్ ఉంటుంది కదండి, మ్యారేజ్ అయింది. చూపిస్తా ఉన్నప్పుడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది, మేడం మేము ట్రెడిషనల్గా చేసుకుంటా ఉంటాం కదా, ఇది మా ట్రెడిషన్, అంటే హిందూ ధర్మశాస్త్ర ప్రకారం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఆవిడ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారండి, ఇలా జరుగుతుందండి అట్లా చెప్తా ఉంది. నేను అన్నాను, ఇవన్నీ నాకు తెలుసండి అన్నాను. ఆమె షాక్ తింది, మీకు ఎలా తెలుసు, మీరు క్రిస్టియన్ కదా, మీరు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, ఇవి మీకు తెలియదు కదా అంది. లేదండి, ఐఎమ్ ఆల్సో హిందూ, నేను హిందూ కమ్యూనిటీలోనే పుట్టాను, నాకున్న ఇద్దరు అక్కల వివాహం కూడా ఇలాగే జరిగింది, ఇది నేను కల్లారా చూశాను, మా ఇంట్లో జరిగిందండి అన్నాను. ఆమె అదెలా జరిగిందండి, వాళ్ళిద్దరూ అట్లా చేసుకొని మీరు ఇట్లా అలా అని అడిగింది. సో వెంటనే నేను, సో దిస్ ఈజ్ ఆపర్చునిటీ టు షేర్ ద గాస్పల్ ఆర్ టెస్ట్ మనీ, నా టెస్ట్ మనీ షేర్ చేస్తూ దేవుని గురించి కొన్ని విషయాలు ఆమెకు చెప్పాను. జస్ట్ ఆల్బమ్ ఫోటోని యూస్ చేసుకుంటూ ఆ విషయాలు నాకు తెలుసు అనే విషయాన్ని చెప్తూ ఆమెకి గాస్పల్ చాలా సింపుల్గా చెప్పడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడనమాట. సో ఇక విషయాన్ని నేను ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అంటే, ప్రతి మనకి ఇచ్చినటువంటి ప్రతి ఈవినింగ్ కూడా ఇతరులకి దేవుని గురించి చెప్పేటటువంటి క్రమంలో మనం ఉపయోగించే విషయంలో చాలా చక్కగా మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, గవర్నమెంట్ టీచరు, ఆమె నార్త్ ఈస్ట్ ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారన్నమాట. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది క్రిస్మస్ దినాలు, కరెక్ట్గా డిసెంబర్, ఆమెకు అనిపించింది సో నేను ఎలాగైనా ఈ ట్రైన్లో గాస్పల్ చెప్పాలి. సో ట్రైన్లో గాస్పల్ చెప్తే ఎలా ఉంటుంది, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ, కొంత డీసెంట్గా ఉంటారు, కొంచెం ఆలోచిస్తాం కదా. సో ఆమె ఏం చేసింది, తనకున్న గిఫ్ట్ సింగింగ్ అనమాట. అక్క చాలా బాగా పాడతారు, అన్ని లాంగ్వేజ్లు కూడా బాగా వచ్చు. సో హిందీలో దేవుని యొక్క పాట అంటే క్రిస్మస్కు సంబంధించిన పాటను పాడారంట. చక్కని వాయిస్ దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆ వాయిస్ని బట్టి చాలా మంది హిందీ కమ్యూనికేటర్స్ అందరూ కూడా దగ్గరికి వచ్చి చాలా చక్కగా పాడావమ్మా అని చెప్పి అప్రిషియేట్ చేసినప్పుడు ఆమె దాని యొక్క మీనింగ్ కూడా, ఆ యొక్క పాట మీనింగ్ కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే దేవుడు పుట్టుకు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ గాడ్ కోసం రెండు మూడు మాటలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ఆమె కానీ సై ఫీల్ అయ్యి, అమ్మో ఇది ట్రైన్లో ఎందుకులే అలా పాడుతూ ఉంటే ఏమనుకుంటారు అని కానీ తను అనుకొని ఉంటే ఆ సందర్భంలో తను గాస్పల్ చెప్పడానికి అవకాశం ఉండేది కాదనమాట. కాబట్టి రెండోటి ఏంటి అంటే, ఇతరుల గురించి మనం మనకి దేవుడిచ్చినటువంటి ఆ టాలెంట్స్ని మనం యూస్ చేస్తున్నామా లేదా. సో దేవుని సన్నిధిలో మనం యూస్ చేస్తాము, సో ఇతరుల గురించి కూడా యూస్ చేస్తున్నాం. ఇక్కడ పాల్ గాని మనం చూసుకున్నట్టయితే ఒనేసిమస్ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, అనేవి మామూలు వ్యక్తి కాదండి. దొంగతనం చేసి చాలా స్లేవ్గా ఉంటూ భయంకరమైన పరిస్థితుల్లో జైలుకి వచ్చిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కోసం ప్రార్థన చేసి టైం ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆయన బాధలు వినడం ఇంకొక మాదిరి అయితే, సో పౌలు ఎంత చక్కగా ఆయన్ని కౌన్సిల్ చేస్తుంటాడు, ఎంత చక్కగా మెంటర్ చేస్తుంటాడు, ఎంత చక్కగా ఆయనకి పర్సనల్ ఇవాంజలిజం చేస్తుంటాడు తన టాలెంట్స్ ద్వారా, ఒకసారి మనం ఆలోచిద్దాం. పౌలు తన టాలెంట్స్ని కూడా ఇక్కడ ఒనేసిమ కోసం యూస్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ట్రెజర్, మూడోటి ఏంటి, దేవుని సన్నిధిలో మనం ఉపయోగించాల్సినటువంటి మూడోటి ఏంటి అంటే ట్రెజర్ అక్కడ తెలుసు మనకి. ఇక్కడ కానీ మనం చూస్తే రెండో కొరింథీ పన్నెండు పదిహేనులో ఈ విధంగా రాయబడి ఉంది, ఒకసారి మనం చూద్దాం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను, నన్నును నేను వ్యయపరచుకుందును. ఇది రాసింది కూడా పౌలు గారేనండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచేదను. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నాకు కలిగినది యావత్తు, ఆయన దగ్గర ఏముంటే అది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తాను, బహు సంతోషంగా ఇస్తాను, నన్నును నేను వ్యయపరచుకుంటాను, ఇంక్లూడింగ్ మీ. సో నన్ను కూడా నేను వ్యయపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ఇక్కడ కూడా మనం ఫిలోమోన్ పత్రికలో కూడా చూస్తే 18:19 ఏముంటుందంటే, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకు ఏ రుణమైనా ఉన్నడల. ఇక్కడ మనం చూస్తే ఆయన దొంగతనం చేసి వచ్చాడు కదా, కొంత ఫిలోమోనికి నష్టం కలిగి ఉంటుంది తప్పకుండా. అలాగే ఏ రుణమైనను ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్చును. సో ఇక్కడ కానీ మనం చూస్తే ఎంత చక్కగా ఆల్రెడీ పర్సనల్ ఇవన్నీ చేశాడు, ప్రార్థన చేశాడు, మంచిగా తయారు చేశాడు, వెళ్ళిపో బయటికి అని చెప్పి పంపించట్లేదు. ఇక్కడ ఫిలోమోన్ దగ్గరకు పంపిస్తూ కూడా పౌలు ఫిలోమోన్కి ఏం చెప్తున్నాడు, ఒనేసేమ కోసం అంటే అతను నీకు తప్పకుండా ఏదైనా నష్టం కలుగు చేసింటాడు, ఏదైనా రుణం కూడా ఉండుంటాడు, అయితే అది నా లెక్కలో చేర్చు, నా లెక్కలో చేర్చు, లెక్క వేసి నాకు రాసే, నేను అది తీరుస్తాను, నేనే అది పే చేస్తాను, ఇక్కడ నేనే నీకు అది బ్యాక్కి ఇచ్చేస్తాను, పౌలను నేను నా స్వహస్తాలతో రాస్తున్నాను. ఇక్కడ పౌలు గారి రెండు మాటలు, సో ఆత్మల విషయమై నేను నాకు కలిగినది యావత్తు బహు సంతోషంగా వ్యయపరుస్తాను, నన్నునూ నేను వ్యయపరుచుకుంటాను అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నీకు నష్టం కలుగు చేస్తే రుణం ఉంటే నాతో చెప్పు, అది నేను నీకు ఇచ్చేస్తాను అని చెప్తా ఉన్నాడు. అంటే ఏంటంటే ఒక వ్యక్తిని పూర్తిగా ఆ దేవుని దగ్గరికి తీసుకురావడం విషయంలో మనం వెచ్చించాల్సినటువంటి విషయాల గురించి మనం చూస్తే ట్రెజర్ కూడా వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. అంటే ధనాన్ని కూడా మనం వ్యక్తిగతంగా ఆత్మల సంపాదన కొరకు మనం ఇవ్వాలి. గ్రూప్గా మనం ఇచ్చేది ఒక ఎత్తు అయితే పర్సనల్గా కూడా కొంత మనం చేయాల్సినటువంటి నెససరీ కూడా మనకు ఉంటా ఉంది. ఒకసారి కూడా మనం ఆలోచిద్దాం. నిజమే, ఇప్పుడు తీసుకునేవారుగా కాదు కానీ ఇచ్చేవారుగా ఉండాలని కూడా దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇక్కడ పౌల్ని చూస్తే ఆయన టైం చాలా చక్కగా ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం, ఆయనకు ఉన్నటువంటి టాలెంట్స్ అన్ని కూడా యూజ్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం. ఈవెన్ దో ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా నా లెక్కలో వేచి నేను నీకు ఇస్తాను అని ట్రెజర్ను కూడా అతను ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. అసలు ఇక్కడ కానీ మనం చూస్తే చాలా మంది దేవునికి టైం ఇస్తారేమో, టాలెంట్స్ని యూజ్ చేయరు, ట్రెజర్ ఇవ్వరు. కొంతమంది టాలెంట్స్ని బాగా యూజ్ చేస్తారు కానీ టైం ఇవ్వరు దేవుడి సన్నిధిలో, నెక్స్ట్ ట్రెజర్ ఇవ్వరు. కొంతమంది డబ్బు ఇస్తారు ఎంత కావాలన్నా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించరు, దేవుడి కోసం టాలెంట్స్ని ఇస్తారు. అంటే ఈ మూడిటిలో ఏదో ఒకటో రెండో మిస్ అవుతూ ఉంటాయి. ఈ మూడు ఎవరైతే ఫుల్ ప్లెజర్గా దేవుడి సన్నిధిలో ఉపయోగిస్తారో అండ్ అవుట్ ఆఫ్ బయట కూడా ఇతరుల వ్యక్తుల గురించి ఉపయోగిస్తారో, అప్పుడే ఇతరులను మనం దేవుని కోసం సంపాదించేవారుగా అవుతాము. వీటిల్ని ఉపయోగించి పౌలు ఏం చేశాడు అంటే, సో ఎంతోమంది మనం చూస్తూ ఉంటే నశించిపోతా ఉన్నారు, ఎంతోమంది నిష్ప్రయోజనంగా తిరుగుతూ ఉన్నారు, ఎంతోమంది సో నరకానికి దగ్గరగా ఉంటా ఉన్నారు. సో అలాంటి వ్యక్తుల్ని పౌలు దేవుడి కోసం గెలుచుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎప్పుడు పాజిబుల్ అవుతుంది అని కానీ మనం ఒక్కసారి ఆలోచిస్తే నాకు ఈ ఇంట్రడక్షన్ చాలా బాగా నచ్చింది. మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోమంటే, సో నా పేరు నన్ను చెప్పుకోమంటే పద్మిని రాణి కనకాల, సో ఎవరి పేరు, వాళ్ళ ఇనీషియల్, వాళ్ళ ప్రొఫెషన్ చెప్పుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ పౌలు ఎంత చక్కగా ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉన్నాడు ఈ పర్టికులర్ అంటే, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును అని ఒక మాట ఉందండి స్టార్టింగ్ వర్డే. అదే మళ్ళీ 11వ వచనంలో కూడా మనకి ఉంటది అనమాట, 10 లాస్ట్ లో, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను. సో రెండు సార్లు ఉంది ఇక్కడ, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను అనే మాట. ఇక్కడ ఎంత చక్కగా పౌలు చెప్తా ఉన్నాడంటే నేను ఎవరిని అంటే క్రీస్తు యేసు ఖైదీని. తనకు తాను ఎంత చక్కని ఇంట్రడ్యూస్ ఉందంటే క్రీస్తు యేసు ఖైదీ. ఇక్కడ మనం ఒక మాట గమనించాలి, క్రీస్తు యేసు ఖైదీ అంటే దేవునితో బంధింపబడినటువంటి వ్యక్తి. ఖైదీ అంటే బంధింపబడిన వ్యక్తి మనకు తెలుసు. సో బంధింపబడిన వ్యక్తులు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళు ఓన్గా ఏమీ చేయలేరు, ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. సో ఎందుకంటే బంధింపబడి ఉన్నాడు కాబట్టి. ఇక్కడ కూడా పౌలు తనకు తను ఏమీ చేయడు, ఎవరు చెప్పింది చేస్తాడు, దేవుని చెప్పిందే చేస్తాడు, దేవుని చిత్తంలోనే ఉంటాడు, దేవుని కోసమే జీవిస్తాడు, తన ఇష్టం ఏమీ కూడా లేదు. సో కాబట్టి ఈయన స్పిరిచువల్గా దేవునితో బంధింపబడి ఉన్నాడు పౌలు, సైమల్టైన్స్గా దేవుని సువార్త నిమిత్తము ఫిజికల్గా కూడా బంధింపబడి ఉన్నాడు. ఒకసారి కానీ మనం ఆలోచిద్దాం, స్పిరిచువల్గా బంధింపబడి ఉన్నాడు సైమల్టైన్స్గా పౌలు, ఫిజికల్గా కూడా సువార్త నిమిత్తము బంధింపబడి ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. సో దేవునితో బంధింపబడి ఉన్నామా అనేది కూడా ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం ఆలోచించుకుందాం. పౌలు క్రీస్తు యేసు ఖైదీని అంటా ఉన్నాడు. నేటి దినాల్లో విశ్వాసులు అంటున్నటువంటి చాలామంది, ఇంక్లూడింగ్ మనలో చాలామంది కూడా దేనితో బంధింపబడతా ఉన్నారంటే, 4 M's నేను రాసుకున్నాను, 5 Money. చాలామంది జీవితాలు మనీతో బంధింపబడి ఉంటాయి, డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి, 5 Mobile. ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగంలో ఫోన్ అన్నమాట, ఎక్కువ జీవితాలు బంధింపబడుతుంది ఫోన్. నెక్స్ట్ మెటీరియల్, ఓన్లీ మెటీరియల్స్, సో ఇది అది అని చెప్పి చాలా విషయాల వైపు బంధింపబడడానికి అవకాశాలు ఉన్నాయి. మ్యాన్ పవర్, మనుషులు, చాలామంది మనుషుల్ని ప్రేస్ చేస్తూ ఉన్నారు. నాలుగే నాలుగు ఎమ్మలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం దేంతో బంధింపబడి ఉన్నామో ఒకసారి చెక్ చేసుకుందాం. మనీతో బంధింపబడి ఉన్నామా, మొబైల్తో బంధింపబడి ఉన్నామా, మెటీరియలిస్టిక్ థింగ్స్తో బంధింపబడి ఉన్నామా, మ్యాన్ పవర్, మనుషులు ఆరాధిస్తూ, మనుషులు వెనక తిరుగుతూ, మనుషుల కోసం మన పనులు చేస్తూ, మనుషులతో బంధింపబడి ఉన్నామా అనేది నాలుగు. కానీ పౌలైతే క్రీస్తు యేసుతో బంధింపబడి ఉన్నాడు. అలాంటి అనుభవంలోకి మనం వచ్చినప్పుడే మనం ఈ మూడు విషయాలని సక్రమంగా ఉపయోగిస్తాము. దేవుని కోసం, ఇతరుల కోసం అనేక మందిని దేవుని గురించి గెలుచుకుంటాము. ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది. సో 8:10 చూస్తే ఫిలోమోన్, ఓకే, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీన పౌలన్ నేను వృద్ధుడను, సో నా బంధకములో నేను కనిన నా కుమారుడు ఒనేసేము. సో వృద్ధుడు అంటే అప్రాక్సిమేట్గా అప్పుడు ఒక 60 ఇయర్స్ ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాయి లేఖనాలు. 60 సంవత్సరాల వరకు పౌలుకు ఉంటాయంటండి. 60 సంవత్సరాలు అంటే ఇక మరి మామూలుగా కాదు. సో ఆల్మోస్ట్ ఆల్ అంటే వృద్ధుడు కింద వస్తూ ఉంటాడు. ఆల్రెడీ టైం అయిపోయింది, ఏజ్ అయిపోయింది. అప్పటికి చాలా కష్టపడ్డాడు పౌలు. కాసేపు రెస్ట్ తీసుకుందామలే, జైల్లో కూడా పెట్టారు కదా అని కూడా ఆలోచించకుండా వృద్ధుడను క్రీస్తు యేసు ఖైదీ. ఎందుకంటే ఆయన దేంతో బంధింపడ్డాడు, క్రీస్తు యేసుతో బంధింపడ్డాడు. ఆయన పని చేయకన్నా, ఆయన కోసం చెప్పకన్నా, ఆయన కోసం జీవించకన్నా ఆయన ఉండలేడు. కాబట్టి వృద్ధుడను క్రీస్తు యేసు ఖైదీ అయిన నేను నా బంధకముల్లో నేను కన్న నా కుమారుడు అనేసాము. నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు అనేసాము. సో ఇట్స్ ఎక్సలెంట్ వర్డ్స్ ఉన్నాయి కదా పరిశుద్ధాత్మదేవుడు రాశాడు. సో తన బంధకాల్లో తను కన్నటువంటి తన కుమారుడైన ఒనేసేము అంటున్నాడు. సో 60 సంవత్సరాల్లో కూడా జైల్లో పెట్టినప్పటికీ కూడా, ఎలాంటి అవకాశాలు లేనప్పటికీ కూడా ఆయన ఒక వ్యక్తిని దేవుని గురించి గెలుచుకున్నాడు. ఎట్లా గెలుచుకున్నాడు? సువార్త చెప్పి వదిలేదు. పూర్తిగా ఆయన జీవితాన్ని మార్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. సో మన జీవితాల గురించి ఒక్కసారి ఆలోచించుకుందాం. సో వీఆర్ ఫ్రీ, మనం బయట ఉన్నాము, చాలా ఫ్రీగా ఉన్నాము. మనం ఎవ్వరు కూడా మనం కంట్రోల్ చేయట్లేదు, సో బంధించలేదు. ఓకే, చాలా ఫ్రీగా మన జీవితాలు ఉన్నాయి. చాలా టైం ఉంది, మనకి చాలా ఎనర్జీ ఉంది, చాలా పవర్ ఉంది. సో మనము ఎంతమందిని దేవుని కోసం కంటున్నాము, ఆత్మీయ బిడ్డల్ని మనం సంపాదిస్తున్నాము అనేది కూడా ఒకసారి ఉదయకాల సమయంలో మనం ఆలోచించుకోవాల్సిన వారిగా కూడా మనం ఉన్నాము. ఒకసారి మనం దాని విషయంలో కూడా ఒకసారి ఆలోచిద్దాం. రీసెంట్గా నేను ఇక్కడ అస్సాం వచ్చిన తర్వాత నేను కూడా ఒక స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. +2 ఇక్కడ సిబిఎస్ఈ, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి నేను తీసుకోవడం జరిగింది. 3 మంత్స్ నేను వర్క్ చేశానండి. 3 మంత్స్ తర్వాత చాలా కష్టం. మార్నింగ్ 6:30కి నేను వెళ్ళిపోవాలి బస్సు. సో జర్నీ 1.5 అవర్, ఒకవైపు 3 అవర్స్ జర్నీ చేయాలి. సో మార్నింగ్ 6:30కి వెళ్ళి మళ్ళీ హాఫ్ డేనే స్కూల్స్ అయినప్పటికీ జర్నీ వల్ల 3-4 అవుతుంది. ఇట్స్ వెరీ టఫ్ అనిపించింది. 3 నెలలు చేసిన తర్వాత టైం దేనికి ఇవ్వలేకపోతా ఉన్నాను. సో అన్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. సో నేను పిల్లల కోసమని జాయిన్ అయ్యానంటే వాళ్ళు అడాప్ట్ అవ్వాలని, వాళ్ళు కొంతవరకు అడాప్ట్ అయ్యారు, నేను రిలీవ్ అవ్వడం జరిగింది. అయితే నాలో బాధ. సో నేను ఎక్కడ వర్క్ చేసినా దేవుని గురించి చెప్పకుండా బయటికి రావడం అనేది ఇప్పటి వరకు జరగలేదు సౌత్లో. సో నార్త్ ఈస్ట్ రావడం ఇదే ఫస్ట్ టైం. లాంగ్ వేజ్ బ్యారియర్ ఉంటుంది, కల్చర్ బ్యారియర్. అంత ఈజీగా మాట వినేటంటే వారు కాదు, సువార్త చెప్పడం చాలా కష్టం. అయినా కూడా నాలో బాధ, ప్రభువా నేను చెప్పకన్నా బయటకు వచ్చాను. సో 3 నెలలు వర్క్ చేశాను, అక్కడి నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ప్లీజ్ నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను వాళ్ళకి చెప్పాలి. ఎలా చెప్పాలి, నేను రిలీవ్ అయిపోయాను కదా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఒక్క స్టూడెంట్ అయినా నాకు కాల్ చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు 4 నెలల తర్వాత రీసెంట్గా డిసెంబర్లో మొన్న ఒక్క స్టూడెంట్ ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. మేడం ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, సో నేను బాగానే ఉన్నాను, మిమ్మల్ని చూడాలనుంది, మీకు ఒక మంచి ట్రీట్ ఇవ్వాలి అని చెప్పి చెప్పాను. సో క్లాస్ మొత్తం కూడా నన్ను కలవడానికి వచ్చారన్నమాట. సో వాళ్ళకి మంచి ట్రీట్ ఇచ్చి నా టెస్టిమనీ ద్వారా దేవుని గురించి చెప్పి కొన్ని ట్రాక్స్ కూడా ఇచ్చాను. సో ఇట్స్ వెరీ డేంజరస్ ఇక్కడ ఆ విధంగా చేయడం. అస్సాంలో చాలా యాక్ట్స్ కూడా వచ్చాయి కొన్ని ఇప్పుడు రీసెంట్గా. కానీ ఎందుకో నేను ఉండలేకపోయినా చెప్పకన్నా. అయిన కూడా అన్నారు చాలా రిస్క్ తీసుకుంటున్నావేమో, ఆలోచించుకో అన్నారు. సో ఒకటే చెప్పాను, ఏమో నేను చెప్పకన్నా నా వల్ల కావట్లేదు, చెప్పిన తర్వాత ఏమైనా నాకు పర్వాలేదు అని చెప్పడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కగా వాళ్ళకి గాస్పల్ చెప్పాను. చాలా పీస్ఫుల్గా నాకు అనిపించింది. తర్వాత కూడా దేవుడు ఎలాంటి కాంప్లికేషన్ కూడా లేదు, ఎలాంటి ప్రాబ్లం కూడా దేవుడు ఇవ్వలేదు. సో కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం, ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గా దేవునితో బంధింపబడతామో ఫిజికల్ గా వర్క్ చేయకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్ అవుతా ఉంటది. ఒకసారి ఈ విషయాల గురించి, ఈ అంశాల గురించి మనం ఆలోచిద్దాము. ఇంకొక విషయాన్ని ఈరోజు మనం మనకు విడికిల్లోకి తెచ్చుకుందాం. ఎవరికి వాళ్ళమే మన యొక్క మైండ్ లో కానీ నేను చెప్పిన విషయాలు, లేకపోతే ఒక పేపర్ మీద రాసుకుందాం, నో ప్రాబ్లం. మన పేరును రాసుకుందాం, ఒక మన నేమ్ రాద్దాం. సో ఎప్పుడు మనం రక్షింపబడ్డామో అనేటటువంటి సాల్వేషన్ డేట్ రాసుకుందాం. ఎవరికి వాళ్ళమే మీ మనసులో దీన్ని థింక్ చేసుకున్నా పర్వాలేదు, ఒక పేపర్ పెన్ మీద రాసినా పర్లేదు. మన యొక్క పేరు, రక్షింపబడిన డేటు, రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది, అయితే ఎన్ని నెలలు అయింది, ఎప్పుడైనా ఎప్పుడైనా పర్లేదు, రక్షింపబడిన డేట్ దగ్గర నుంచి రక్షింపబడి ఎంత టైం అయిందో పీరియడ్ ఆఫ్ టైం రాసుకుందాం. అలాగే మన యొక్క మెంటర్స్, మనల్ని మనం రక్షణలోకి నడిపించేటటువంటి వారు, మనల్ని బలపరిచేవారు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మనం రాసుకుందాం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎంత టైం అయిందో కూడా రాసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఎంతమందికి వ్యక్తిగతంగా మనం మన శుభార్త అందించాం, ఎంతమందిని దేవుని కోసం సంపాదించాం కూడా రాసుకుందాం. ఆ నేను చెప్పిన విషయాలు, మన యొక్క పేరు రాద్దాం, సాల్వేషన్ డేటు, రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింది, సో మనల్ని ఎవరు ఎంతమంది మనల్ని బలపరిచారు, వాళ్ళకు పేర్లు రాసుకుందాం. అలాగే మనం కూడా ఎంతమందికి సువార్త అందించాము, వ్యక్తిగతంగా, గ్రూప్ కాదండి, వ్యక్తిగతంగా ఎంతమందికి సువార్త అందించాము, ఎన్ని ఆత్మల్ని మనం దేవుడి కోసం సంపాదించాము అనే విషయాన్ని రాసుకుందాం. ఇది 2024, నేను 2024 జనవరి 4వ తారీఖున తీసుకున్నాను ఒకసారి మెసేజ్. మరలా ఎందుకో డిసెంబర్ ఎండింగ్ లో వచ్చాను. దేవుడికి స్థుతులు, గుర్తు పెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక్కసారి 2024 అంతట్లో కూడా మన యొక్క జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎంతమందిని దేవుడి దగ్గరికి మనం నడిపించుంటాం, ఎంతమందికి సువార్త చెప్పుకుంటాము, సో ఎంతవరకు కూడా మన యొక్క ఎంతవరకు మన యొక్క ఇచ్చినటువంటి టాలెంట్స్ ని దేవుని కోసం యూజ్ చేశామో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినగా వేడుకుంటా ఉన్నాను. వీలైతే మెసేజ్ అయిన తర్వాత ఎవరైతే మన మెంటర్స్ గా ఉన్నారో వాళ్ళకు ఒక్క ఫోన్ కాల్ చేసి థ్యాంక్స్ చెప్దాం. ఎందుకంటే ఒకప్పుడు మన జీవితాలు ఎందుకు పనికిరావు, సో ఉపయోగకరంగా లేవు, సో ఎటు వెళ్తున్నామో తెలియదు, అలాంటి వ్యక్తుల్ని దేవుని యొక్క ప్రేమతో వాళ్ళ యొక్క టైంని, టాలెంట్ని, ట్రెజర్ని మన కోసం యూజ్ చేసి మనల్ని ఈరోజు ప్రయోజనకరంగా చేసినటువంటి వాళ్ళకి ఫస్ట్ దేవాది దేవుడికి స్థుతులు, తర్వాత ఎవరైతే మనల్ని బలపరిచారో వాళ్ళకు కూడా మనం ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. అలాగే రెండు విషయాల్ని మనం గుర్తుపెట్టుకుందాం. సో మెంటర్స్ మన జీవితాల్లో లేకపోతే మనం ఆర్ఫన్స్ అండి. అంటే మనం తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎలా ఉంటారో ఆత్మీయ వ్యక్తులు మనల్ని నడిపించకపోతే మన జీవితాలు అలా ఉంటాయి. అలాగే మెంటీస్ లేకపోతే మనం కూడా ఎలాంటి వాళ్ళమే అంటే గొడ్రాళ్ళు అంటారు. పిల్లలు లేనటువంటి తల్లిదండ్రుల్ని ఏ విధంగా సమాజం చూస్తుందో, ఎవరైతే మనం ఆత్మీయ బిడ్డలు మనం సంపాదించుకోకపోతే దేవుని దృష్టిలో మనం కూడా అలాంటి వ్యక్తులమే. ఫిజికల్ గా లేకపోతే ఎంత బాధపడతామో, ఎన్ని హాస్పిటల్ తిరుగుతామో, ఎంత దేవుని గురించి ప్రార్థన చేస్తామో, మరి ఆత్మీయ బిడ్డలను సంపాదించకపోతే దేవుడు కూడా అంతే బాధపడతాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. సో ఒక్కసారి విన్న అంశాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు బంధింపబడినట్టుగా మనం దేవునితో ఖైదీ అయి ఉన్నామా స్పిరిచువల్ గా? సో 60 సంవత్సరాలైనా ఆయన సువార్త గురించి ఆగని పోరాటం చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు నిజమే హింసకుడు, హానికరుడు, దోషకుడు అలాంటి వ్యక్తి ఎప్పుడైతే రక్షింపబడ్డాడో టోటల్ గా జీవితం మారిపోయింది. చనిపోయేంత వరకు సువార్త ప్రకటించడానికి బిజీ అయిపోయాడు. సో మరి మనం రక్షింపబడ్డాం కదా, మనం కూడా రక్షింపబడ్డాం. అలాంటి ఆయన రక్షించే దేవుడే మనల్ని రక్షించాడు. మన యాటిట్యూడ్ ఎలా ఉంది సువార్త విషయంలో? సో మనకు మనమే ఉంటా ఉన్నామా? ఇతరుల పట్ల మనం ఏమైనా కన్సర్న్ కలిగి ఉన్నామా? ఎన్నో సంవత్సరాలైంది ఆత్మీయ జీవితంలో. చాలాసార్లు మనం చెప్పుకుంటాం, 20 సంవత్సరాలైందని నేను రక్షింపబడి, 10 సంవత్సరాలైందని నేను రక్షింపబడి, అలా 5 సంవత్సరాలైందని నేను రక్షింపబడి. ఓకే, గుడ్, ఆత్మీయంగా నువ్వు చాలా చక్కగా ఉన్నావు. మరి ఎంతమందిని దేవుడి దగ్గరికి నడిపించావు అనే విషయాలు ఎప్పుడైనా మనం ఆలోచించామా వ్యక్తిగతంగా? ఒకసారి గుర్తు చేసుకుందాం. ఫైనల్ గా కొన్ని క్వశ్చన్స్ మనం సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకొని యొక్క మెసేజ్ క్లోజ్ చేసుకుందాం. సో మన జీవితాలు మనకి ఉపయోగకరంగా ఉన్నాయా, ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నాయా, దేవుడికి ఉపయోగకరంగా ఉన్నాదా? మూడు ఇక్కడ ఒకే ప్రశ్నలో మూడు అంశాలు. మన జీవితం మనకి ఉపయోగకరంగా ఉందా, సో ఇతరులకు ఉపయోగకరంగా ఉందా, దేవుడికి ఉపయోగకరంగా ఉందా అనేది ఒకసారి మనం ఆలోచించుకుందాం. అలాగే ఆయన మనకి ఉచితంగా ఇచ్చినటువంటి వనరులైన టైం కానీ, టాలెంట్స్ కానీ, ట్రెజర్ కానీ ఆయన కోసం మనం ఉపయోగిస్తున్నామా? ఆయన మనకి ఉచితంగా ఇచ్చిన వరలను మూడింటిని కూడా ఆయన కోసం మనం ఉపయోగిస్తా ఉన్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే పౌలైతే క్రీస్తుతో బంధింపబడి ఉన్నాడు, మరి మనం ఆ ప్లేస్లో దేవుడే ఉన్నాడా, లేకపోతే మనీ ఉందా, మొబైల్ ఉందా, మ్యాన్ పవర్ ఉందా, మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉన్నాయా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. సో ఒక పర్సన్ని మనం టార్గెట్ చేసి మన టైము, టాలెంట్స్, ట్రెజర్ ఉపయోగించి ఆత్మల్ని సంపాదించుకునేటటువంటి విషయంలో టార్గెట్గా మనం వెళ్ళాలి, లేకపోతే కష్టం. ఆ విధంగా ఉందాం. 2024లో అయిపోయింది, మంచిగా చేసుంటే దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. ఒకవేళ చేయలేకపోతే ప్రభువా మమ్మల్ని క్షమించు. అకాడమిక్ ఇయర్ లాస్ట్లో ఉన్నాం, 2025కి స్టార్టింగ్లో ఉన్నాము. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మా టార్గెట్ పెట్టుకోవాలి, ఇండివిజువల్ టార్గెట్, గ్రూప్ టార్గెట్. గ్రూప్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు చాలామంది చేస్తారు, మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం. నో, ఇండివిజువల్గా దేవుడు లెక్క అడుగుతాడు. ఆత్మని ఆయన సంపాదించాడు, రక్షించాడు అంటే నువ్వు నా కోసం ఎంతమందిని సంపాదించావు అనేది కూడా దేవుడు మనల్ని అడుగుతాడనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అయినా మన ఒక ప్లానింగ్ ప్రకారం, టార్గెట్ ప్రకారం ఒక వ్యక్తిని సంపాదించుకోవాలి. అట్లీస్ట్ నా జీవితంలో ఒక్క వ్యక్తినైనా నీ దగ్గరికి నడిపించాలి వ్యక్తిగతంగా అనేటటువంటి ఒక వ్యూహంతో మనం ముందుకెళ్లాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సో ఎంతో మంది ప్రయోజనకరంగా లేని జీవితాలు ఉన్నాయి, నాశనం చేసుకుంటా ఉంటా ఉన్నారు, నశించిపోతా ఉంటా ఉన్నారు, భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు మనం అట్లీస్ట్ ఒక్కళ్ళనైనా, అంతమందిని మనం ఏం చేయకపోవచ్చు, అవకాశం ఉన్నప్పుడల్లా గాస్పల్లు, కానీ ఒక్కళ్ళ జీవితాన్నైనా పూర్తిగా మార్చేటటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒక మనం పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు, నా కోసం నువ్వేం తెచ్చావు అంటే మనం ఒక్కటే పట్టుకెళ్ళగడం, ఆత్మలు మాత్రమే, ఇంకేవి కూడా మనతో రావండి అని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కాబట్టి ఒక్కసారి మనం ఆ విషయాన్ని ఆలోచిద్దాం. ఫైనల్గా ఒక విషయాన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సో నేను విసనపేటలోనే ఉంటా ఉన్నప్పుడు సౌత్లో విజయవాడ దగ్గర ఒక స్టూడెంట్ అనమాట, ఆమె రక్షింపబడింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా రక్షించుకుంది. ఒక అమ్మగారే, నాన్నగారు లేరు, సింగిల్ పేరెంట్. ఆమె ఫార్మసీ చదువుతూ ఉంది. సో చాలా చక్కగా అనేక మంది స్టూడెంట్స్ని రక్షించింది. కొన్నాళ్ళకు తను జీవితం ఏమైందో తెలియదు, కానీ కొంచెం పాపంలో పడింది. ఎంత చెప్పినా, ఎంత కౌన్సిల్ చేసినా ఆ అమ్మాయి మరలా రీకౌన్సిల్ అవ్వట్లేదు. సో నా నుంచి అంటే నేనంటే గౌరవం ఉంది, ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, దేవుడంటే భయం ఉంది, కానీ పాపం నుంచి విడుదల పొందలేకపోతా ఉంది. సో కాబట్టి నా దగ్గరకు వస్తే తప్పకుండా బాధ వేస్తుందని, నా దగ్గరికి రాకుండా కూడా తను ఎస్కేప్ అవుతా ఉంది. సో తన ద్వారా తన తల్లి రక్షింపబడింది. సో వాళ్ళ మదర్ నా దగ్గరికి వచ్చింది, అమ్మ ఒకప్పుడు ఎందుకు పనికిరా నా కూతురు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా బాగా ఉంది జీవితం, నన్ను కూడా తను తన ద్వారా నేను రక్షింపబడ్డాను, కానీ ఇప్పుడు నా కూతురు జీవితం మళ్ళా పాడవుతా ఉంది అని చెప్పినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అవునమ్మా, నేను చాలా ట్రై చేస్తున్నాను, తను వినటం లేదు, ఇంకా నేనేం చేయాలి అని చెప్పి వాళ్ళ మదర్తో, ఆమె అన్ఎడ్యుకేటెడ్ అండి, లిటరల్గా గేదెలు కాస్త తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. సో ఏలూరు దగ్గరలో అక్కడి నుంచి విసనపేట ఎర్లీ మార్నింగ్ వచ్చింది. అప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. సో నేనేం చేయలేనమ్మా, నా వల్ల కాదు, ఇంకా నేను ప్రార్థన చేస్తానంతే అని లైట్గా నేను చెప్పడం జరిగింది. ఆమె నన్ను అడిగిన ప్రశ్న స్టిల్ నౌ ఇప్పటికీ కూడా నా హృదయంలో అట్టనే. ఆమె ఏమడిగిందంటే, అమ్మ నువ్వు చాలా నువ్వు చేయగలవు, ఎందుకంటే ఒకప్పుడు అలాగ ఉన్నటటువంటి నా కూతుర్ని నీ ప్రేమతో, దేవుని ప్రేమతోనే నీలో ఉన్న ప్రేమతో మార్చావు కదా, నువ్వు మళ్ళీ మార్చగలవు అని నమ్మకం నాలో ఉంది, నన్ను ఇంట్రెస్ట్ చూపిస్తే అని చెప్పి ఆమె ఏమన్నదంటే, నీకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒకవేళ నీ పిల్లలే ఇలా తప్పు చేస్తే నువ్వు వదిలేస్తావా అని అడిగింది అనమాట. రియల్లీ నాకు ఎట్లా అనిపించిందంటే, ఇప్పటికీ ఆ ప్రశ్న నన్ను అట్లా గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, సో నీ పిల్లలైతే నువ్వు వదిలేస్తావా? ఎస్. మన వాళ్ళైతే మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఇతరులైతే మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది కూడా దేవుడు నాకు నేర్పించాడు. వెంటనే నేను ఫాస్టింగ్ ఉండి అమ్మాయి కోసం ప్రార్థన చేయడం జరిగింది, చాలా సిన్సియర్గా, చాలా కన్నీటి ప్రార్థన. ప్రభువా ఆ అమ్మాయిని మళ్ళీ నాకు ఇవ్వు అని ఎంత పట్టుదలగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ అమ్మాయిని బ్యాక్ ఇవ్వడం జరిగింది. చక్కగా దేవుని చిత్తలో వివాహం జరిగింది. ఇప్పుడు ఒక ప్లేస్లో మినిస్ట్రీ చాలా చక్కగా, అనేక మంది ఆత్మను సంపాదిస్తూ ఉంది. సో ఆమె అడిగిన ప్రశ్నకి నేను రియాక్ట్ అయ్యాను. ఆమె కానీ అలాగ అడిగి ఉండకపోతే నేను అంత సీరియస్గా దాన్ని తీసుకొని ఉండేదానికి. ఎస్, మన వాళ్ళైతే మనం ఎలా రియాక్ట్ అవుతామో, ఇతరులను కూడా మనం అదే ప్రేమతో ప్రేమిస్తూ నశించిపోతున్న వారి పట్ల మన వాళ్ళైతే మనం ఎంత బాధ కలిగి ఉంటామో, అలాంటి ప్రేమని మనం వ్యక్తపరుస్తూ ప్రార్థన చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనం ఈ యొక్క విషయాలన్నింటి గురించి ఆలోచించుకుందాం, ఒక్కసారి దేవునికి అప్పచెప్పుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మనం ఎంత ఎలా ఉన్న వాళ్ళని దేవుడు ఎలా చేశాడు, ఆ కృతజ్ఞతతో మనం అనేక మందిని కూడా ప్రయోజనకరంగా చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ నాశ ఒక్కటే, మన రక్షించుకున్న పర్పస్ ఒకటే, ఆత్మల సంపాదన. అది తప్పించి ఏమి చేసినా కూడా ఉపయోగకరం కాదు. మన జీవితాలకి దేవుడు కప్పచెప్పుకున్నాం. మన జీవితాన్ని బట్టి సో ఎలా బంధింపబడి ఉన్నామో, ఎలా ఉపయోగిస్తున్నామో, అన్ని విషయాన్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క చిన్న వాక్యము దేవుడు దీవించిన గాక. ప్రైస్ ద లార్డ్. వర్క్ టు సిస్టర్, థ్యాంక్ యూ అండి.